जय राधा माधव कुंजा बिहारी। गोपी जन वल्लभ गिरिवर प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम मोदटि स्कंदम 12वा अध्यायम श्लोकम संख्या 6। किं ते कामाः सुरस् पार्हा मुकुंद मनसो द्विजाः अधिजह्रुर्मुदं राज्ञः क्षुधितस्य यदेतरे। तात्पर्य मरियु भाष्यम कृष्ण कृपामुद्देशी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद। ओ ब्राह्मणులారా, ధర్మరాజు యొక్క ఐశ్వర్యము అతి మనోహరమైనందున స్వర్గలోక వాసులు సైతము వాటి కొరకై ఆశించిరి. కానీ అతడు శ్రీకృష్ణ భగవానుని సేవ ఎందే అనురక్తుడగుట వలన ఆ దేవదేవుని సేవకు అన్యమైనది అతనిని సంతృప్తి పరుపలేదు. భాష్యం: ఈ ప్రపంచమును రెండు విషయములు జీవులకు సంతృప్తిని కూర్చగలవు. భౌతికత్వంలో మునిగినప్పుడు జీవుడు కేవలము ఇంద్రియ భోగం ద్వారా తృప్తి చెందును. కానీ భౌతిక గుణముల నుండి ముక్తుడైనప్పుడు శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థము ప్రేమయుక్త సేవను వనరించుట ద్వారానే అతడు సంతృప్తిని చెందగలడు. దీని భావం ఏమనగా, సహజరీత్యా జీవుడు సేవకుడే గాని సేవింపబడి వాడు కాడు. భౌతిక శక్తిచే మోహితుడైన కారణమున జీవుడు తనను తాను సేవింపబడువానిగా మిథ్యాధోరణిలో భావించును. కానీ వాస్తవమునకు అతడు సేవింపబడేడి వాడు కాడు. కామము, కోరిక, క్రోధము, ద్వేషము, గర్వము, పిచ్చితనము, అసహనము వంటి వాటికి అతడు దాసుడయ్యుండును. కానీ జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చే జ్ఞానవంతుడైనప్పుడు తాను భౌతిక జగమునకు ప్రభువును కాననియో కేవలము ఇంద్రియములకు దాసుడిననియో తెలుసుకును. ఆ సమయమున భగవానుని సేవ కొరకై అర్థించి నామమాత్ర భౌతిక సుఖముచే భ్రాంతుడు కాకుండా ఆనందభాగుడగును. ధర్మరాజు ముక్తజీవుల్లో ఒకడైనందున విశాల రాజ్యమునందు గాని, సాధ్వి అయిన భార్య యందు గాని, విధేయులైన సోదరులందు గాని, సుఖ ప్రజల యందు గాని, సమృద్ధమైన ప్రపంచమునందు గాని ఆనందము కొనలేదు. శుద్ధ భక్తునికి ఇట్టి వరములు కోరకనే అప్రయత్నముగా లభించును. ఆకలిగొన్నవాడు ఆహారము తప్ప మరి ఇతరముతో సంతృప్తి చెందడని తెలియజేయచ్చు వసగబడిన ఉపమానము ఇచ్చట చక్కగా అమరినది. ఈ భౌతిక జగమంతయు క్షుధార్తులైన జీవులతోనే నిండి ఉన్నది. అట్టి ఆకలి అన్నది మంచి ఆహారము, నిలువ నీడ లేదా ఇంద్రియ భోగముల కొరకు కాదు. అది కేవలం ఆధ్యాత్మిక వాతావరణము కొరకే. తగినంత ఆహారము, నిలువ నీడ, రక్షణము, ఇంద్రియ భోగార్థములు కొరవడి ఉన్నందునే ప్రపంచము అసంతృప్తికి లోనయ్యున్నదని వారు అజ్ఞానవశమున పలుకుచుందురు. ఇదియే భ్రాంతిగా పిలువబడును. అనగా జీవుడు ఆధ్యాత్మిక తృప్తి కొరకై ఆకలిని కొని ఉండగా అన్నార్థుడై ఉన్నట్లు తప్పుగా చిత్రీకరించుచున్నారు. కానీ భౌతికముగా సంతుష్టులైన వారు కూడా ఆకలి కొని ఉన్నట్లు మూర్ఖ నాయకులు గాంచలేకున్నారు. ఆ విధముగా భౌతికముగా సంతుష్టులై ఉన్నవారికి గల ఆకలి మరియు దారిద్ర్యములేమిటి? ఆధ్యాత్మికమైన ఆహారము, ఆధ్యాత్మిక ఆశ్రమము, ఆధ్యాత్మిక రక్షణము, ఆధ్యాత్మిక భోగముల కొరకే అట్టి ఆకలి. ఇవన్నీను పరమపురుషుడైన శ్రీకృష్ణుని సాహచర్యములోనే లభింపగలవు. కనుక అటువంటి వాటిని కలిగిన మనుషుడు భౌతిక జగపు నామమాత్ర ఆహార, వసతి, రక్షణ, భోగములచే ఎన్నడూ ఆకర్షితుడు కాడు. అవి స్వర్గలోకవాసులచే అనుభవింపబడినట్టివైనను అతడు లెక్క చేయడు. కనుకనే ఈ విశ్వపు అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందును జీవుడు తన ఆకలిని సంతృప్తిపరుచుకునలేడని శ్రీకృష్ణ భగవానుడు గీత యందు పలికి ఉన్నాడు. అట్టి బ్రహ్మలోకమున ఆయువు భూలోక గణన ప్రకారం అనేక లక్షల రెట్ల సంవత్సరములు అధికముగానుండు జీవుడు అమృతత్వమునందు స్థితుడైనప్పుడే అట్టి ఆకలి శమించగలదు. భక్తులకు ముక్తి అనడి ఆధ్యాత్మిక ఆనందమును వసగిడి ముకుందుని సహచర్యమున బ్రహ్మలోకమునకు పరముగానున్న ఆధ్యాత్మిక జగత్తు ఎందే అటువంటి అమృతత్వము లభించగలదు. విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి విలాస స్వామికి నమః. విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమని నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ నిజానికి సూత గోస్వామిని నైమిసారణ్యంలో పరీక్షిత్ మహారాజ్ గురించి దయచేసి చెప్పండి, ఏ విధంగా రాజ్యాన్ని పాలించాడు, అతని జననం ఎలా సంభవించింది అని అడిగినప్పుడు మొట్టమొదట సూత గోస్వామి ధర్మరాజు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మరాజు ఎంత ఐశ్వర్యం ఎటువంటిది, ఇంకా దేవతలందరూ కూడా అతన్ని కీర్తించడం మనం ముందర చూసాం. వాళ్ళందరూ కూడా ధర్మరాజుని ఆహ్వానించాలనుకుంటున్నారు. ఎక్కడికి? వాళ్ళలో ఒకడిగా పరిగణిస్తున్నారు అన్నమాట. మనం ఎప్పుడైనా మనలో ఒకడిగా ఎప్పుడు పరిగణిస్తాం? మనకు కూడా మనలాగా ఇతరులు ఉంటే వాళ్ళని మనలోకి స్వీకరిస్తాం. అదేవిధంగా ఇక్కడ ధర్మరాజు యొక్క ఐశ్వర్యం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఎటువంటివి అంటే, దేవతలకు ఎటువంటి ఏవైతే ఐశ్వర్యం లక్షణాలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ధర్మరాజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ధర్మరాజు వాటన్నిటికీ ఆకర్షితులు అవ్వలేదు. ఈ ఐశ్వర్యం ఇవంతా కూడాను భౌతికమైన రెండు రకాలుగా జీవులు తృప్తి చెందుతారని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల గారు. ఈ భౌతికమైన ఐశ్వర్యం వల్ల ఏ విధంగా తృప్తి చెందుతారు జీవులు? భౌతిక ఐశ్వర్యంతో ఇంద్రియ భోగం చేస్తారు. రెండవది ఆత్మానందం. ఒకటి ఇంద్రియ భోగం అంటే మన శరీరంతో ఆనందించేది, రెండవది ఆత్మ ద్వారా ఆనందం పొందేది. అది ఏమిటి? ఆత్మ ద్వారా ఏ విధంగా అత్యున్నతంగా ఏ విధంగా పొందగలం అంటే కృష్ణుడి యొక్క సేవలు. అంతేకాకుండా అందులో కూడా రకరకాల స్థాయిలు ఉన్నాయి ఆత్మానందంలో. ఏ విధంగా? నిరాకారవాదులు నేను ఆత్మని అని తెలుసుకుంటారు. అందులో కూడా చాలా స్వల్పంగా ఉంది. శాస్త్రం ఏమని చెప్తుందంటే కృష్ణుడి యొక్క సేవలో వచ్చే ఆనందం నిరాకార బ్రహ్మంలో కలవడం లేదా దాన్ని అవగాహన చేసుకోవడం, దాన్ని సాక్షాత్కారం పొందడం మధ్య తేడా ఎంతంటే, ఒక లేగదూడ ఉందనుకోండి, వర్షాకాలంలో అది నడుస్తుంటుంది, అప్పుడు దాని కాలి గిట్టలో ఎంత నీళ్ళైతే పడతాయో అంతపాటి ఆనందం ఈ నిరాకార బ్రహ్మం ఎవరైతే తెలుసుకుంటారు నేను ఆత్మనే అనే అవగాహనలో సాక్షాత్కారం పొందుతారో అది వాళ్ళ ఆనందం. మరి భక్తుల యొక్క ఆనందం ఎలా ఉంటుంది? శుద్ధ భక్తుల యొక్క ఆనందం ఒక సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయో, సముద్రంలో నీళ్ళకి ఈ ఆవు లేక దూడ యొక్క గిట్టలో నీళ్ళకి ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం అన్నమాట ఈ ఆనందం. ఎవరికి? వీళ్ళందరూ కూడా దివ్యమైన ఆనందమే ఇద్దరిది కూడా, కానీ ఇది చాలా స్వల్పం అన్నమాట. అంటే ఇంకా లెక్క చేయడు ఎవరు, శుద్ధ భక్తుడు ఇటువంటి నిరాకార బ్రహ్మంలో ఉండే ఆనందాన్ని కూడా లెక్క చేయడు. అదే లెక్క చేయనప్పుడు ఇంకా భౌతికమైన ఐశ్వర్యంతో వచ్చే వాటిని అసలు ఏమాత్రం పట్టించుకోడు అన్నమాట. భౌతికమైన ఐశ్వర్యం అంటే ఇంద్రుడు, చంద్రుడు, ఇంకా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, ఆ బ్రహ్మ భువన లోక పునరావృత్తిని అర్జున, అంటే బ్రహ్మలోకం వాడికి వెళ్ళినా కూడా తిరిగి తిరిగి మళ్ళీ పాతాళలోకం మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటారు. ఎందువలన? జీవి ప్రయత్నం చేస్తుంటుంది ఎక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ ఆనందం దొరుకుతుందని. కానీ వాళ్ళందరూ కూడా వేటిని సేవిస్తున్నారు? ఎందుకని ఆనందం దొరకట్లేదు జీవికి? భౌతికంగా ఉండి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను సేవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తుడు అవుతాడో అప్పుడు ఏం తెలుసుకుంటాడంటే, మొట్టమొదటి తెలుసుకునేది నేను నీచుణ్ణి. ఎలాగ నీచుణ్ణి? నేను నిజానికి సేవించడానికి ఉన్నాను, కానీ నేనేం చేస్తున్నాను, సేవింపబడాలి అని అనుకుంటున్నాను. అంటే ఈ దృష్టితో మనం ఈ ప్రపంచాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తుంది అందరూ కూడా నేను సేవింపబడాలి, నన్ను అందరూ సేవించాలనే భావనలోనే మనం ఉన్నాం. అంటే పూర్తిగా ఇది ఒకదానికొకటి వ్యతిరేకం అన్నమాట. భక్తుడి యొక్క దృష్టికి, భౌతికంగా ఉండే వాళ్ళ దృష్టికి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నన్ను అందరూ సేవించాలనుకుంటున్నారు. భక్తుడు ఏమనుకుంటున్నారు, నేను ఇంకా శుద్ధ భక్తుడు అందరినీ సేవిస్తాడు ప్రతి జీవిని కూడా. కానీ ఇక్కడ మనం అంటే తప్పుడు అవగాహన చేసుకునే అవకాశం ఉంది. ఏంటి, ప్రతి జీవిని ఏ విధంగా శుద్ధ భక్తుడు సేవిస్తాడు అంటే, ప్రతి జీవిని కూడాను భగవంతుడి దగ్గరికి చేర్చడం కోసం సేవిస్తాడు. అది కూడా పరోక్షంగా కృష్ణుడి సేవే. అంటే ప్రత్యక్షంగా మనకి భగవంతుడు నామం చేయడం ఇవి కనపడవు. చాలామంది సంఘసేవ అంటారు, అత్యున్నతమైన సంఘసేవ ఏంటంటే ప్రతి జీవిని కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం. సహజంగా జీవుల్లో ప్రతి అందరిలో కూడాను ఆనందం పొందాలి అనేది ఉంది. అందుకే ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు, వాళ్ళకి ఆనందం రావాలంటే ఏం కావాలి? ఆధ్యాత్మికమైన ఆహారం, ఆధ్యాత్మికమైన ఆశ్రమం, ఆధ్యాత్మిక రక్షణం, ఆధ్యాత్మిక భోగాలు. భోగం కూడా ఉంది ఆధ్యాత్మికంగా. ప్రసాదం తీసుకుంటున్నాం ప్రతిరోజు మనం, కృష్ణ ప్రసాదం. చాలా ఆనందంగా ఉంటుంది కదా కృష్ణ ప్రసాదం. అదేవిధంగా అంటే అది మనకు తెలుసు. ఎందువలన? ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఇది భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి నేరుగా మనం గమనించదగింది. కానీ సేవ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా గమనించవచ్చు, కానీ కొంతకాలం సమయం పడుతుంది మనకి. భగవంతుడు సేవ చేసే సేవ కూడా మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ భౌతిక సంసారంలో సేవ దుఃఖాన్ని ఇస్తుంది. కష్టం, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మనస్సు, ఇంద్రియాలు బాధకు గురి చేస్తూ ఉంటాయి సేవ చేస్తే. ఎందువలన? అవి మన ఆనందం కోసం చేస్తున్నాం, లేదా మన ఇంట్లో ఉన్న భార్యాబిడ్డల ఇంద్రియ భోగం కోసం, లేదా దేశంలో ఉన్న జనం యొక్క ఇంద్రియ భోగం కోసం. అందువలన మనకు ఆనందం రావడం లేదు. అందువల్ల ప్రభుపాదులు గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఆధ్యాత్మిక ఆహారం అంటే ఏమిటి, భగవంతుడి నామం చేయడం, భగవంతుడి కథలు వినడం, ఆధ్యాత్మిక ఆశ్రమం. ఆశ్రమం అంటే అక్కడ ఎప్పుడు కూడా, ఆశ్రమం అంటే ఏంటి తెలుసా? ఆశ్రమం అంటే చాలామంది అంటారు గృహస్థాశ్రమం, మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం, మేము గృహస్థులం అని. నిజానికి గృహస్థాశ్రమం లేదా గృహస్థులు అంటే ఇంట్లో భగవంతుడి గురించి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరగాలి, ఆ ఇంటికి మూలం అదే ఉండాలి, అప్పుడే దాన్ని ఆశ్రమం అంటారు. అది ఎక్కడైనా ఎటువంటి ఇళ్ళైనా కావచ్చు, భగవంతుడిని పూజించడానికి, భగవంతుడి గురించి చర్చించడానికి మూలంగా ఉండాలి. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా సాధువుల్ని ఇంటికి ఆహ్వానించడానికి ఎదురు చూస్తూ ఉండాలి గృహస్థాశ్రమం అంటే. ఆ విధంగా ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో భగవంతుడి గురించి చర్చ అనేది జరుగుతుంది. ఇంకేంటి, ఆధ్యాత్మిక రక్షణము. ఇదేంటి చూడవచ్చు మనం, ఏంటి ఆహార నిద్ర భయ మైథునం అనేది ఉంది. మనం చూడండి, ఆహారం ఆధ్యాత్మికమైన ఆహారం మనం అందరూ భౌతికంగా ఆహారం తింటున్నారు. ఆహార నిద్ర ఆశ్రమం అంటే మనం ఉండడానికి ఒక ఆశ్రమం అనేది ఉంది, భగవంతుడు ఉండే ప్రదేశం, అక్కడే మనకి విశ్రాంతి, నిజమైన విశ్రాంతి లభించేది. అదేవిధంగా ఆధ్యాత్మిక రక్షణం, భగవంతుడే మనల్ని కాపాడేది. అదేవిధంగా ఇంకేంటి, ఆధ్యాత్మిక భోగం, ఇంద్రియ భోగం, ఆహార, నిద్ర, భయం, మైథునం. ఇక్కడ మైథునం అంటే భగవంతుడి యొక్క సేవలో రమిస్తారనమాట భక్తుడు. రమించడం అంటే ఆనందాన్ని పొందడం. మైథునంలో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు భౌతిక సంసారం. అది కృష్ణుడితో కూడా ఉంది, కానీ అది ఇక్కడ ఉండే లాంటిది కాదు. అది సేవ ద్వారా వచ్చేది, కృష్ణుడికి సేవ చేయడం ద్వారా వచ్చేది అది ఆధ్యాత్మికమైన భోగం అన్నమాట. అది కూడా భోగమే. వీటిని ఇక్కడ ఏదైతే భౌతిక సంసారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర లభిస్తాయి, కానీ శుద్ధ స్థితిలో లభిస్తాయి. మనం ఇక్కడ ఏంటంటే మన ఇంద్రియ భోగం కోసం అందరూ మన చుట్టూ తిరగాలి, మనకు సేవ చేయాలనుకుంటున్నాం, కానీ దీన్ని మనం భగవంతుడు సేవ చేయడం ద్వారా మనం వీటన్నింటిని కూడా పొందగలం. ఇది ఎవరికి అర్థం కాదు, తెలియదు. అదేంటండి, మేము ఇప్పటివరకు అనేకమైన సేవలు చేస్తూ ఉన్నాం, అనేక మందికి మాకు ఆనందం దొరకలేదు. అలాంటిది కృష్ణుడికి సేవ చేస్తే నాకు ఎలా ఆనందం వస్తుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది వెంటనే. ఇక్కడ అర్థం చేసుకో, ఏ విధంగా మరి అర్థం చేసుకోగలమంటే, మిగతా జీవులు అందరూ కూడా బద్ధజీవులు. మనం ఎవరికైతే సేవ చేసామో వాళ్ళ యొక్క శరీరం మార్పు చెందుతుంది, వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు. అదేవిధంగా మనం కూడా శాశ్వతమైన వాళ్ళం కాదు ఈ శరీరం. అందువల్లనే మనం ఈ శరీరానికి పనిచేయడానికి బదులు, అంటే ఈ శరీరం కోసం పనిచేస్తున్నాం బదులు, మనం ఆత్మలం. ఈ ఆత్మ ఎవరి కోసం అయితే ఉంది, హృషికేశ సేవనం భక్తిరుచ్యతే, దాన్ని భక్తి అంటారు. అటువంటి భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఆనందం పొందుతాం. ఈ ఆత్మ పరమాత్మ అంటే భగవంతుడి కోసం సేవ ఎప్పుడైతే అంటే ప్రయత్నం చేయడం అంటే పాటుపడడం అంటే ఆయన ఆనందం కోసం ఎప్పుడైతే మనం అంటే అనేకమైన పనులు చేస్తూ ఉంటాం, అప్పుడు ఆనందం అనేది మొదలైంది. అది మొట్టమొదట్లో వెంటనే రాకపోవచ్చు. ఎందువలన, మనం అనాది కాలం నుండి మన ఇంద్రియ భోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం కనుక ఒక్కసారిగా మనం ఆ భావనలో చేయం. మొదట చేస్తున్నా మన మనసు కృష్ణుని ఆనందం కోసం అనే భావనలో ఉండదు. మొదట్లో మనం యాంత్రికంగా చేస్తాం, అందువల్ల మనకు ఆనందం రాదు. ఎప్పుడైతే ఆ భావనతోటి భగవంతుడి యొక్క ఆనందం కోసం ఇది చేస్తున్నామో, ఇది భగవంతుడిని కృష్ణుని ఆనంద పెట్టాలి అనే విధంగా మన మనసు, ఇంద్రియాలు, మన యొక్క అన్ని కూడా మనకి అధీనంలో ఉన్న సంపద, మన యొక్క సమయం అన్నీ కూడా ఎప్పుడైతే వాటి వైపు వెచ్చిస్తామో అప్పుడు ఆనందం అనేది మొదలైంది. అప్పటి వరకు మనకి రాదనమాట. మనం ఎంతైతే మన సమయాన్ని కానీ మన శక్తిని కానీ వినియోగిస్తామో అంత మనం ఆనందాన్ని అనుభవించగలము. కానీ ఇక్కడ శుద్ధభక్తుడు ఎప్పుడు కూడా ఇక్కడ మనకు రాశారు ఏంటి, ఆధ్యాత్మిక భోగం అని. నాకు ఆధ్యాత్మిక భోగం కావాలని కూడా అనుకోడు. దానికి పరమ ఉత్కృష్టమైన ఉదాహరణ అంటే అత్యున్నతమైన ఉదాహరణ గోపికలు. కృష్ణుడి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నారదుల వారు వచ్చి కృష్ణ మీ యొక్క పాదధూళి కావాలి కృష్ణుడికి తలనొప్పి పోతుందంటే వాళ్ళు నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నరకంలో ఏంటి తెలుసు మనకి ఏం జరుగుతుంది, కానీ వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే కృష్ణుడి యొక్క ఆనందం అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళు ఎప్పుడు కోరుకునేది కృష్ణుడి ఆనందం. వాళ్ళ గురించి కానీ, వాళ్ళ అందం చందం లేదా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు, వాళ్ళకి అనేక సదుపాయాలు, మంచి ఆహారం, ఇవన్నీ ఆలోచించడం లేదు. అందువల్లనే చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క భక్తి అత్యున్నతమైందని చెప్తున్నారు. ఎందువల్లంటే సహజంగా ఇవన్నీ ప్రతి ఇక్కడ చెప్తున్నారు ఏంటి, క్షుధార్తులైన జీవులు అని, అంటే ఆకలితో ఉన్న జీవులని. ఆకలితో ఉన్న జీవులు అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారు, వాళ్ళకి ఆహారం, మంచి ఆహారం, మంచి నిద్రపోవడానికి ఏసీ ఇవన్నీ ఇస్తే వీడు ఆనందంగా ఉంటాడు అనుకుంటున్నాడు. కానీ అది కాదు ఇక్కడ కావాల్సింది. మరి దాన్ని ఎలా తెలుసుకోగలమంటే, మనకి చూడవచ్చు ఏంటి, బాగా డబ్బు ఉన్నవాళ్ళు అంబానీ, బిల్ గేట్స్ లేదా చాలామంది, వాళ్ళందరికీ అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా మనం చూసినట్లయితే కేసుల్లో ఇరుక్కోవడం. ఎవరు, బిల్ క్లింటన్, అతనిపై భార్య కూడా కేసు పెట్టింది చాలా కాలం క్రితం, తెలుసు కదా మీకు, బిల్ క్లింటనేనా ప్రధానమంత్రి కేసు. ఎందుకని, వాళ్ళ దగ్గర డబ్బులు బోల్డ్ ఎంత ఉన్నాయి, వాళ్ళకి మరి ఆనందించవచ్చు కదా ధనంతో, బాగా తినవచ్చు, బాగా పండుకోవచ్చు, మంచి ఏసీ కారు, మంచి టీవీ, సినిమా. ఇలాగా అందరికి కూడా ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి వాళ్ళలో. అదేవిధంగా అంబానీ, వీళ్ళందరూ కూడా ధనం ఉన్నప్పటికీ ఆ ధనాన్ని ఎలాగా 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 అంటే భౌతిక సంసారంలో ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ధనం అనేది ఐశ్వర్యం అందరికీ ఉంటుంది అక్కడ. కానీ అక్కడ భయం లేదు. ఎందువల్లంటే వేరే వాళ్ళు వచ్చి వీళ్ళది ఆక్రమించుకోవడం, వీళ్ళది స్వాధీనం చేసుకోవడం అనేది అక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే ప్రతి జీవుడు కూడా పోటీ అనమాట ఒకళ్ళ మధ్య ఒకటి. ఏంటి పోటీ, నేను వీళ్ళందరి సేవ పొందాలని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు, నేను వీళ్ళందరి నుంచి సేవ నేను పొందాలనుకుంటాను. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు పోటీ అనమాట భౌతిక సంసారం అంతా కూడా. కానీ అక్కడ పోటీ లేదు. అక్కడ ఏంటి, అందరూ కృష్ణుడి వైపే, అందరూ కృష్ణుడికి సేవ చేయడం, కానీ పోటీ లేదు. కాబట్టి అక్కడ క్రోధం కామం అనేది ఉండదు. ఇక్కడ పోటీ ఉంది. ఎందుకు? మన ఇంద్రియ భోగం కోసం ఒకరికొకరం పోటీ పడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దుఃఖం వస్తుంది. ఇంకా ఈ ఆనందం కోసం ఆకలితో ఉండడం అనేది మన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంది. కానీ కలియుగంలో ఏం జరుగుతుంది, ఈ ఆకలి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు చాలా త్వరగా మోసపోతున్నారు. ఏంటి, ఏదో ఒక ఆధ్యాత్మిక జీవనం మనకి ఉన్నతమైన దాని అంటే జీవనం ఉంది అని, కానీ వాళ్ళకి జ్ఞానం అనేది తెలియడం లేదు. అందువల్లనే మనం నిన్ను చూసాం. ఏంటి, వాళ్ళలో కూడా ఉంది కోరిక, ఏంటి భగవంతుని తెలుసుకుందాం, భగవంతుడి దగ్గరికి వెళ్దాం, అంటే ముక్తి అనేది ఉంది, మోక్షం అనేది ఉంది. కానీ ఏం చేస్తున్నారు, కొంతమంది మూర్ఖులు మాయావాదులు వీళ్ళందరూ కూడా మోసం చేసేస్తున్నారు. నేనే భగవంతుడను, నువ్వే భగవంతుడను అంటే నిజానికి కృష్ణుడి వైపు తీసుకెళ్ళడం లేదు వాళ్ళందరూ. ఇది అత్యున్నతమైనది అన్నమాట. ఎందువలన ఆనందంగా ఉండేది ఎవరు, కృష్ణుడు ఆనందంగా ఉంటాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ అయింది నిజమైన ఆనందం. అది సహజమైన స్థితి జీవుడికి. ఏంటి, కృష్ణుడి సేవలో ఉండడం, ఇంక ఎటువంటిది ఉన్నా కానీ అదంతా కూడా సహజమైన స్థితి కాదు. ఇంకా ఈ భౌతికమైన ఇంద్రియ భోగంలో కూడా రకరకాల స్థాయిలు ఉన్నాయి. ఏమిటి, అన్నమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, తర్వాత ఆనందమయ. ఆనందమయ అంటే ఆత్మలో ఆనందించేది. మొట్టమొదట మన అన్నమయ అంటే తెలుసు, అన్నమయ అంటే, అన్నమయ అంటే తినడంలో ఆనందిస్తాడు వాడు ఎప్పుడు. అదేవిధంగా కొంతమంది విజ్ఞానమయ అంటే కొంతమంది జ్ఞానం పొందడంలో రకరకాల విషయాలు తెలుసుకొని ఆనందిస్తూ ఉంటారు. ఇవంతా ఒకదాని తర్వాత ఒకటి అనమాట. పూర్తిగా ఎప్పుడు అన్నం తిని ఆహారం తిని ఆనందించేవాడు తక్కువ స్థాయి వాడు. అంటే వీటిలో మధ్యలో అనేక స్థాయిలు ఉన్నాయి. ఆనందమయ అంటే ఎప్పుడు వాడు ఆత్మలో ఆనందిస్తాడు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవనం గడిపేవాళ్ళు అనమాట. అదేవిధంగా ప్రాణం, ప్రాణమయ అంటే తన యొక్క ప్రాణం కాపాడుకోవడంలో ఎప్పుడు వాళ్ళు అంటే ఎప్పుడు ప్రాణం ఉండాలి, మనం శాశ్వతంగా ఉండాలి, ఇదే దేహంలో ఉండాలి. ఈ విధంగా అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, జ్ఞానం పొందడంలో. మనోమయ అంటే మనసు ద్వారా వాళ్ళు కల్పిస్తూ ఉంటారు, ఊహిస్తూ ఉంటారు, ఊహల్లో వాళ్ళు ఆనందం పొందుతుంటారు. నవల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ రోజుల్లో, ఇవన్నీ ఊహలతో ఉన్నాయి నవలన్నీ. వాళ్ళు వాటి ద్వారా ఆనందం పొందుతున్నారు, కానీ అదంతా మనసు వరకే. ఊహ అనేది మనసులోనే జరుగుతుంది, ఆత్మకి ఏమీ ఆనందం లేదు అది. కానీ ఎప్పుడైతే ఈ కృష్ణుడి సేవ అనేది చేస్తాం మనం, చేయడం మొదలు పెడతాం, ఏ భావంతో, ముఖ్యంగా కృష్ణుడి యొక్క ఆనందం కోసం ఏదైతే జరుగుతుందో అది ఆనందాన్ని, ఆత్మకి ఆనందాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, బ్రహ్మలోకంలో అనేక లక్షల రెట్లు ఉంటుంది బ్రహ్మ యొక్క జీవితకాలం, తెలుసా? అక్కడ ఐశ్వర్యం కూడా చాలా ఎక్కువ బ్రహ్మలోకంలో, అయినా కూడా బ్రహ్మకు ఆనందం లేదు. ఎందువలన నిరంతరం కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వడమే జీవుడికి ఆనందాన్ని కలిగించేది. అందువల్లనే ముకుందుణ్ణి అంటే ముక్తినిచ్చేవాడిని, ఈ భౌతిక సంసారం నుంచి బయటపడేసేవాడిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళే నిజంగా ఆనందంగా ఉండగలరు. అతని సేవే నిజానికి నిజమైన ఐశ్వర్యం. నిజమైన ఐశ్వర్యం కూడా అదే అసలు జీవుడికి. ఏమిటి, భగవంతుడి యొక్క సేవ. అంతకు మించిన ఐశ్వర్యం లేదు కృష్ణుడు జీవుడికి. ఇంకా మృత్యుర్మ అమృతంగమయ. మృత్యు అంటే వేదాంత సూత్రాలు చెప్తున్నాయి, మృత్యుర్మ అమృతంగమయ. మృత్యు అంటే పుట్టడం మరణించడం, పుట్టడం మరణించడం, మృత్యు అనేది సంభవిస్తుంది. అమృతంగమయ అంటే అమృత అంటే మృత్యువు లేదు, అమృతం గమయ అంటే అటు వెళ్ళమని చెప్తుంది వేదాంత సూత్రం. అంటే ఆధ్యాత్మిక జీవనం వైపు వెళ్ళమని చెప్తుంది, అమృత వైపు. అమృతం అనేది ఏదైతే స్వర్గలోకంలో ఉండే అమృతం, అది ఎక్కువ కాలం జీవించగలరు దాన్ని తాగడం వల్ల. అంతేగాని చావు అనేది లేకుండా ఉండదు. చాలామంది అనుకుంటారు అమృతం తాగితే వాళ్ళకి మరణం ఉండదని. అలాంటిది ఏమి లేదు, దేవతలకు కూడా మరణం ఉంటుంది, కాకపోతే వాళ్ళ యొక్క జీవన పరిమితి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట అమృతం తాగడం వల్ల. కాబట్టి మనం ఏం చేయాలి, మన ఈ స్థాయిలన్నీ దాటాలి. ఏ విధంగా, అన్నమయ, ప్రాణమయ, మనసులో ఊహించుకోవడం, వీటన్నిటిని దాటేసి ఆనందమయ అంటే ఆత్మస్థాయికి వెళ్ళాలి. హరే కృష్ణ.
జీవించలేని జీవంగా కాదు అన్నందులో ఒకసారి స్పష్టంగా వస్తుంది.
ప్రేమయుక్త సేవను వర్ణించడం ద్వారానే అతడు సంతృప్తిని చెందగలడు. దీని భావమే మనకు సహజరీత్యా జీవుడు సేవకుడే కాని సేవింపబడేటి వాడు కాడు.
అంటే భక్తులు సద్భక్తులు పూజించవచ్చు.
వాళ్ళని మనం ఎందుకు, వాళ్ళని, వాళ్ళు కూడా జీవులే, కాకపోతే వాళ్ళు ముక్త జీవులు. ఇది మంచి ప్రశ్న. మరి వాళ్ళు జీవులే కదా, ఎందుకు వాళ్ళని మనం సేవిస్తున్నాం, ప్రభుపాద ఇంకా వీళ్ళందరూ? ఎందువల్లంటే వాళ్ళకి మన జ్ఞానం ఇస్తున్నారు కనుక కృతజ్ఞతగా వాళ్ళు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే ప్రతినిధులుగా మనం పూజిస్తున్నాం. అంతేగాని ఈయన్నే మనం దేవుడని పూజించట్లేదు. ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రతి చాలామంది ఆచార్యుడిని ఆయన దేవుడుగా మనం పూజిస్తున్నాం. అందుకే మనకి ఇక్కడ ఏంటి, మనకి ప్రభుపాద ఒకవైపు ఉన్నారు, ముఖ్యంగా రాధాకృష్ణులే మనకు ఉండేది. వాళ్లే మన లక్ష్యం, వాళ్ళ సేవే. ఆ లక్ష్యాన్ని చేర్చడానికి ఉంది ఈయన, ప్రభుపాదుల వారు, ఆచార్యులందరూ. ఆచార్యులందరూ ఏం చెప్తున్నారు, కృష్ణుని సేవించండి, వాళ్లే నిజమైన ఆచార్యులు. అందువలన మన యొక్క కృతజ్ఞతను జీవించడం కోసం వాళ్ళని పూజిస్తాం, కానీ వాళ్లే లక్ష్యంగా ఇంకా వాళ్లే దేవుణ్ణి చేసేసి మనం ఎప్పుడు కూడా పూజించడం లేదు. అక్కడే కాదు, అందరూ ఈ చాలామంది రకరకాల బాబాలు, స్వామీజీలు, వీళ్ళందరూ వాళ్ళ ఫోటోనే. కృష్ణుడి ఫోటో ఉండదు, రాముడి ఫోటో ఉండదు, భగవద్గీత ఉండదు, భాగవతం ఉండదు. నిజమైనది ఏంటి, కృష్ణుని రాముడిని కీర్తించడం. కానీ వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళని కీర్తించుకోవడానికి ప్రచారం, మంచి వాక్యాలు చెప్పడం, ఇవన్నీ నిజమైన దాన్ని చెప్పరు. ఏంటి, సర్వధర్మాను పరిత్యజ మామేకం శరణం రజ, కృష్ణునే శరణాగతి పొందాలి, ఇది మీ జీవిత లక్ష్యం, అది చెప్పరు. ఎందుకంటే వాళ్ళ పరంపరలో లేరు. అంటే గురు శిష్య పరంపరలో కృష్ణుడి దగ్గర వస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ పరంపరలోనే వస్తుంది. మిగతా ఎవరో వాళ్ళు సొంతగా అనేక గ్రంథాలు చదివి మంచి వాక్యాలు చెప్పొచ్చు, కానీ అసలైన విషయాన్ని కృష్ణుడిని చేరుకోవడం, కృష్ణుని సేవించడమే జీవిత లక్ష్యం, కృష్ణుడి ప్రేమను పొందడం మన లక్ష్యం అనేది తెలియదు. కాబట్టి మనం వీళ్ళందరూ జీవులైనప్పటికీ వాళ్ళు ముక్త జీవులు కనుక, వాళ్ళు కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నారు కనుక మనం వాళ్ళని పూజిస్తున్నాం. అంతేగాని వాళ్లే దేవుళ్ళు అని మనం ఎప్పుడు కూడా చెప్పం. అది వాళ్ళకు కూడా నచ్చదు అది అలా చెప్తే. అవును, గురువుల్ని పూజిస్తున్నారు. ఎలా గురువుని పూజించాలంటే, ఆ గురువు కృష్ణుణ్ణి భగవంతుడిగా చూయించినప్పుడు అతన్ని మన కృతజ్ఞత భావంతో పూజించాలి. అంతేగాని అతను కృష్ణుడిని భగవంతుడిగా చూయించలేదు, కానీ అతన్ని అతనే భగవంతుడిగా అందరిలో చెప్పుకుంటున్నప్పుడు అతన్ని మనం పూజించకూడదు, అతన్ని తిరస్కరించాలి వెంటనే. అతను నిజమైన గురువు కాదు. ఎందుకని, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, నేను అన్నిటికీ మూలం, నన్ను పూజించండి. కృతజ్ఞత భావంతో మనం వీళ్ళని పూజిస్తున్నాం, కానీ వీళ్ళే మూలం అనే భావంతో మనం పూజించాలి. ఆయనే భగవంతుడని మనం పూజించడం. అది హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై.